यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఈనాడు మీ అందరికీ నేను అందజేస్తున్నటువంటి ఒక విశేషమైనటువంటి జీవిత విధానం ఉన్నది. ఈనాడు ఉన్నటువంటి సమస్యలన్నీ చూస్తే సమస్యలన్నిటికీ రకరకాలైనటువంటి పేర్లు ఉంటాయి. పొలిటికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఫైన్ ఆర్ట్స్ సమస్యలు కావచ్చు, శిక్షకులు టీచర్స్ యొక్క సమస్యలు కావచ్చు. చాలా జాగ్రత్తగా ఈ సందేశాన్ని అర్థం చేసుకోండి. ఐదు చెప్పాను నేను. మొదటిది ఏంటి అంటే పొలిటీషియన్స్ యొక్క ప్రాబ్లం. రెండవది ఏంటి అంటే బిజినెస్ పీపుల్ యొక్క ప్రాబ్లం. మూడోది ఏంటి అంటే సైంటిస్టుల యొక్క ప్రాబ్లం. నాలుగోది ఫైన్ ఆర్ట్స్లోని ప్రాబ్లం. ఐదోది టీచర్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లము? వీరందరూ కూడా జీవించే విధానంలో సుఖము శాంతి సమృద్ధి తీసుకురావాలి అని కోరుతారు. అందులో సందేహం ఏం లేదు. ఒకరు ఎవరైనా బాధ్యత తీసుకుంటే చాలా అరుదుగా మనకి ఈ లక్ష్యము లేనటువంటి వాళ్ళు కనిపిస్తారు. కానీ నూటిలో 99 మంది శాంతి సుఖము సమృద్ధి కోరుకుంటూ ఉంటారు. వారికే కాదు, వారి ద్వారా వారి మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళకి, వారు జీవిస్తున్నటువంటి ప్రాంతానికి, దేశానికి, వీటన్నిటికీ కూడా ఈ ఐదుగురు ఏదో విధంగా సహాయపడటానికి ప్రయత్నం చేస్తారు. కానీ జరుగుతున్నది మనం గమనిస్తే అంత గందరగోళంగా కనిపిస్తుంది. దానికి అతి ముఖ్యమైనటువంటి కారణాన్ని ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగాలతో కూడా సమర్థిస్తూ ఒక అతి ప్రాచీనమైన అతి సనాతనమైనటువంటి మన భారతీయ యోగ దర్శనాన్ని ఆధునిక పృష్ఠభూమిలో ఆధునిక బ్యాక్గ్రౌండ్లో ఈనాటి వారికి ఉపయోగపడేటట్టు మీకు అందజేయబడుతుంది. చేత దీన్ని ఒక ఆధ్యాత్మిక సంస్థ అనుకోకండి. ఇది జీవించే విధానము నేర్పేటటువంటి సంస్థ. మనం జీవించటం మర్చిపోయాం. మనం మనకి చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఈ మాట వింటే. కానీ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే అసలు మనం జీవించి ఉన్నామా లేదా అని అనుమానం వస్తుంది. ఎందుకు? ఏది అతి ముఖ్యమైనదో, ఏ జీవితము మనకి చాలా ముఖ్యమైనదో, దాని ఉనికిని కానీ, దాని నియమాలను కానీ, దాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి విధి విధానాలు కానీ మన విధి విద్యా విధానంలో కానీ, విద్యా విధానంలో లేదు కనుక, శిక్షకులలో లేదు కనుక, కళాకారుల్లో లేదు. కళాకారులు అంటే నా ఉద్దేశం యాక్టర్స్, టీవీ యాక్టర్స్ అని కాదు, అనేక కళలు ఉన్నాయి. ఈ కళల యొక్క రూపాన్ని కనుక మనం చూస్తే, బొమ్మల యొక్క రూపాన్ని కనుక మనం చూస్తే, సంగీతం యొక్క స్వరూపాన్ని మనం కనుక చూస్తే, గోల చాలా ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది సంగీతం కంటే. రెండోది ఏంటి మనకు అర్థమవుతుంది, ఈ పాటలలో కానీ ఈ రకరకాలైనటువంటి కళా ప్రయత్నాలలో కానీ లక్ష్యము లేదు. లక్ష్యము లేదు అంటే అర్థం ఏంటి? ఉద్దేశం ఏమీ లేదు. ఒకటే ఉద్దేశం ఉంది, ఏంటి అంటే ధనము, ధనము, ధనము. కానీ అష్టసిద్ధి నవనిధికే దాత, హనుమంతుడి గురించి కూడా చెప్తూ ఉంటాం. హనుమంతుడి గురించి కూడా ఈ పద్యం హనుమాన్ చాలీసాలు విన్నారు కదా. అష్టసిద్ధి నవనిధికే దాత, అసువరు దీని జానకి మాత. హనుమంతుడి గురించి మనం ఈ మాట ఎప్పుడు చాలీసార్లు చదువుకుంటూనే ఉంటాం. అష్టసిద్ధులు, నవనిధులు ఇవ్వగలిగే సామర్థ్యము హనుమంతుడికి ఉన్నది. అష్టసిద్ధి నవనిధికే దాత, సబ్ సమర్థ గాయత్రి మాత. ఈ పేర్లు మనం వినే ఉంటాం, అష్టసిద్ధులు, నవనిధులు అని. కానీ తమాషా ఏంటి అంటే, ఇటు గాయత్రి చేసేవాళ్ళకి కానీ, గాయత్రి అంటే నా ఉద్దేశం అన్ని దేవతల గురించి, ఇంకేంటే గాయత్రిలో సకల దేవతలు ఉన్నారు. హనుమాన్ చాలీసాలు కనుక చూస్తే ఏం కనిపిస్తుంది? అష్టసిద్ధి నవనిధికే దాత. కానీ ఈ వరం ఎవరిచ్చింది ఆమెకి? ఆయనకి సీతాదేవి ఇచ్చింది. ఈ అష్టసిద్ధులు నవనిధులే పొందటము మానవ జీవితం యొక్క ఉద్దేశ్యము అనేటటువంటి సంగతి మనం మర్చిపోయాం. ఎవరికి అక్కర్లేదు అష్టసిద్ధులు నవనిధులు ఇచ్చేవాళ్ళు ఉంటే. కానీ తప్పు ఎక్కడ జరుగుతోంది? మన అవగాహనలో తప్పు ఎక్కడ జరుగుతోంది అంటే, అసలు అష్టసిద్ధులు నవనిధులు గురించి ఆలోచించటమే మర్చిపోయాం. కొంత ఆధ్యాత్మికతలో దృష్టి ఉన్నవాళ్ళు అయితే కాస్త ఈ అష్టసిద్ధులు నవనిధులు అనే శ్లోకాలు అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటారు. కానీ ఇంతకీ అష్టసిద్ధులు ఏమిటి అంటే, కొంతమంది చెప్పగలుగుతారు అణిమ, మహిమ, లఘిమ అని. దాని తర్వాత మళ్ళా ఐదు తెలియదు. నవనిధులు అంటే అసలు తెలియదు, పేర్లే తెలియవు ఎవరికి కూడా. అంటే ఆధ్యాత్మికత యొక్క ముఖ్య ఉద్దేశ్యము ప్రతి మానవుడికి ఈ ఎనిమిది సిద్ధులు, ఈ నవనిధులు ఖచ్చితంగా అతనికి లభించి తీరాలి. హనుమాన్ చాలీసా చదువుతో మీరు ఆ మాట చదువుతున్నప్పుడు ఒక్కసారి కూడా మీ మనస్సుల్లో ఈ ఆలోచన రాదు. పారాయణ చేసేస్తూ ఉంటారు, రోజుకి 40 సార్లు చేసిన వాళ్ళని చూశాను, కొంతమందిని రోజుకి 108 సార్లు చేసేటటువంటి వాడిని చూశాను, 40 రోజుల పాటు వరుసగా 108 సార్లు చేయటం తప్పని నేను అంటలే. కానీ అక్కడ చదువుతున్నది అసలు ఏమిటి మనం చదువుతున్నాం? మనకి లభించేది కాకపోతే అక్కడ మాట ఉండేది కాదు. సిలబస్ చెప్తున్నప్పుడు, ఆ సిలబస్ మీకు అందజేసినప్పుడు, ఆ కాలేజీ కానీ ఆ కోర్స్ కానీ ఏమని చెప్తుంది మీకు? ఇది మేము నేర్పుతాం, అది గ్యారంటీ అది. కానీ ఎప్పుడు దాన్ని ఆచరించగలిగితే చేత. ఇవాళ మీకు ఇచ్చే సందేశాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను భారతీయులకి మాత్రమే ఇవ్వటం లేదు, ఒక జాతికి మాత్రమే చెప్పటం లేదు, సంపూర్ణ మానవ జాతికి అందించబోయేటటువంటి విధి విధానం. అందరికీ కూడా అష్ట సిద్ధులు నవనిధులు పొందగలిగే అర్హత ఉన్నది, సిలబస్ అది. మనిషి పుట్టాడు అంటేనే అర్థం ఏంటి అంటే వాడివి పొందటానికి హక్కు ఉన్నది అని. కానీ ఏదైనా ఒక దాన్ని పొందాలి అంటే ముందు ఆ పొందటానికి కావలసినటువంటి ఆధారం మనం వెతుక్కోవాలి. ఏదైనా ఒకటి పొందాలి అనుకుంటే దాన్ని పొందటానికి కావలసినటువంటి ఆధారం మీకు తెలియాలి. మెడిసిన్ సీట్లో మెడికల్ సీట్ కావాలి అంటే ఆధారం ఏంటి? ఎంసెట్లో మీకు సఫిషియంట్ ర్యాంక్ కావాలి, పాస్ అయిపోయినా సరిపోదు. అలాగే ఇంజనీర్ అవ్వాలంటే మళ్ళీ ఎంసెట్ పరీక్ష, ఆ పరీక్షలో మళ్ళీ మీకు తగిన స్థాయిలో ర్యాంక్ లేకపోతే మళ్ళీ మీరు ప్రయత్నించాల్సి వస్తుంది. దేనికి? ఇంటర్మీడియట్ పరీక్ష పాస్ అయ్యి ఒక చోట మీరు విద్య నేర్చుకోవటానికి ఈ కండిషన్ ఉంటే మీకు ఆశ్చర్యం ఏంటం లేదా? అష్టసిద్ధి నవనిధికే దాతాకి మీకే అర్హత అక్కర్లేదు, మీరు కేవలము ఆ శ్లోకం చదివిస్తే మీకు వచ్చేస్తుందని. మొదటి తప్పు మానవ జాతి మొత్తం చేస్తుంది ఏంటి అంటే ఆధ్యాత్మిక విషయంలో ఈ తప్పు చేస్తుంది. ఏ తప్పు చేస్తుంది? మీరు ఈ చిన్న విషయం ఏదైనా పొందాలి అనుకుంటే మీకు తెలుసు దాని అర్హత లేకుండా మీరు పొందలేరని. ఏదో సినిమాలో ఓ హీరో గారు హీరోయిన్ గారికి డైమండ్ నెక్లెస్ బహుకరిస్తాడు. పుట్టినరోజే అనుకుందాం, అంటే నాలాంటి గతే పట్టింది అనమాట ఆమెకి. డైమండ్ నెక్లెస్ బహుకరిస్తే చాలా ఆనందిస్తుంది, చాలా చాలా ఉప్పొంగిపోతుంది. అది సరి పడుకుంటారు. పడుకున్నాక మధ్యలో ఎందుకో లేస్తుంది భార్య. లేచిన తర్వాత జేబులు ఏదో చూస్తూ ఉంటే జేబులో ఆ నెక్లెస్ రసీదు ఉంది. నెక్లెస్ రసీద్ చూస్తే ఎంత ఉంది? 50 రూపాయలు అని ఉంది. ఏమని చెప్పాడు? డైమండ్ నెక్లెస్ అని చెప్పాడు. ఆ రసీద్ చూడగానే ఆవిడకి అర్థమైపోయింది అది ఒరిజినల్ నెక్లెస్ కాదు, నకిలీ డైమండ్స్ అని. ఎలా తెలిసిపోయింది ఆవిడకి? ఆవిడకి ఏమైనా మీకు తెలిసిన డైమండ్ అది కరెక్ట్గా ఉందా లేదో, అందులో ఉన్నటువంటి తప్పులు అవి కనిపెట్టాలి అంటే లోటుపాట్లు చాలా ఎక్స్పర్టైజ్ కావాలి. ఓ రత్న పరీక్షకుడు అవుతే తప్ప ఆ రత్నంలో ఉన్నటువంటి ఆ మేలిమితనాన్ని కానీ మంచితనాన్ని కానీ లేకపోతే దాంట్లో ఉన్నటువంటి లోటులు కానీ గుర్తించలేడు. కానీ ఆవిడకి రసీదు చూస్తే తెలిసిపోయింది. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆవిడకి చాలా రత్న జ్ఞానం ఉందనా, లేకపోతే రత్నాల విలువ తెలుసనా? విలువ తెలుసు. చెప్పింది అర్థమవుతుందా మీకు? మీరు ఒకసారి మాత్రమే అది చదివేసి ఓ 40 రోజులు మాత్రమే అది చదివేస్తే కష్టాలు పోతే ఎందులో డౌట్ ఏం లేదు. మీరు చేస్తున్నది తప్పు అని నేను అంటలే, కానీ మీరు చేస్తున్నటువంటిది అష్టసిద్ధి నవనిధుల్ని ఇవ్వటానికి సరిపోయినటువంటి విలువ లేదు అంటున్నా. కానీ మానవ జీవితం ఎప్పుడు ఆనందిస్తుంది? అష్టసిద్ధులు నవనిధులు ఉంటేనే. ఇంచేత మొట్టమొదటి మీరు తయారు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దానికి ఎంత విలువ కట్టాలి, మీ జీవితంలో ఎంత భాగము ఈ అష్టసిద్ధి నవనిధుల్ని పొందటానికి ఉపయోగిస్తారు, దాని మీద ఆధారపడి ఉంటుంది. పరీక్షలో మార్కులు బాగా రావాలి అంటే వాడు రోజుకు 2 గంటలైనా చదవాలి. రోజుకు 5 నిమిషాలే చదువుతాను, 2 నిమిషాలే చదువుతాను అంటే పాస్ అవటమే కష్టం. అంటే మొట్టమొదట మనం అందరము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ అష్టసిద్ధులు నవనిధులు అనేటటువంటి అద్భుతమైనటువంటి ఆ శక్తి. ఈ రెండు లైన్లు చదివేస్తే రాదు. అష్ట సిద్ధి నవనిధికే దాత సర్వ సమర్థ గాయత్రి మాత అంటే సిలబస్ చెప్పింది. గాయత్రి అనే సిలబస్ కనుక నువ్వు నేర్చుకోగలిగితే, దానికి కనుక నువ్వు సమయము వెచ్చించగలిగితే ఈ అష్ట సిద్ధులు నవనిధులు మీకు ఖచ్చితంగా లభిస్తాయి, గ్యారంటీ అది. రెండో తప్పేం చేస్తాం, నిధి అనగానే ఈ నవనిధులు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే మీరు ఎప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఆలోచించండి, ఓ డాక్టర్ డబ్బు సంపాదిస్తాడు, అందుకే కదా అందరూ మెడిసిన్ చదువుతారు. ప్రజాసేవకి చదువుతున్నారా డబ్బు కోసం చదువుతున్నారా మీరే ఆలోచించుకోండి. పిల్లల ఉద్దేశం నాకు తెలియదు కానీ తల్లిదండ్రుల ఉద్దేశం మాత్రం నాకు గ్యారంటీగా తెలుసు. వాళ్ళేం ప్రజాసేవ బాధలు పోగొట్టడానికి మనవాడు డాక్టర్ అవ్వాలని అనుకోవటం లేదు, దేనికి అనుకుంటున్నారు. కానీ వాడికి డబ్బు ఏ నిధి వల్ల వస్తుంది, వాడి బుర్రలో మెడికల్ నాలెడ్జ్ ఉంది. ఆ మెడికల్ నాలెడ్జే లేకపోతే ఈ నిధి రాదు. చేతి ఈ నిధికి ఆధారం ఎక్కడుంది, మీ బ్రెయిన్లో ఉంది. ఓ ఇంజనీర్ డబ్బు సంపాదిస్తాడు, ఓ బిజినెస్ మ్యాన్, ఊరి పేరు చెప్పను కానీ చెప్తే మీరు గుర్తించేస్తారు. చేత ఈ అసలు ఈ ప్రాంతమే కాదు ఇంకో ప్రాంతం అనుకోండి, కానీ నిజంగా జరిగినటువంటి సంఘటన. ఓ బిజినెస్ మ్యాన్ సంవత్సరానికి 1,25,00,000 ట్యాక్స్ కడతాడు. ఇలాగే నేను మాట్లాడుతున్నప్పుడు ఒకసారి వచ్చి పెద్ద సమస్య వచ్చి పడింది మాస్టారు అన్నాడు. ఏంటయ్యా సమస్య, నేను 5వ క్లాస్ కూడా చదువుకోలేదండి, బిజినెస్ చేస్తున్నాను నేను, నేను 1,25,00,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నానండి ఇన్కమ్ ట్యాక్స్. మా పిల్లవాడు ఎంబీఏ చదివాడండి, ఎంబీఏ అంటే ఏంటో చెప్పానండి, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని. అంచేత నేను 5వ క్లాస్ కూడా చదవనటువంటి నా మనవడు మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివి ఎంబీఏ చదివాక ఉద్యోగం వెతుకుతూ ఉంటాడండి. నేను అసలు ఇంత అలాంటి అనేక మంది ఎంబీఏలకి నేను ఉద్యోగం ఇచ్చానండి నా కంపెనీలో. మరి మీరేం విద్య నేర్పుతున్నారండి అన్నాడు. మీకు అసలు ఈ డౌట్ ఎప్పుడైనా వస్తుంది, అసలు అతి తక్కువ చదువుకున్నటువంటి వాడు నిధి పొందగలుగుతున్నాడు. 1,25,00,000 రూపాయలు సంవత్సరం వాడు ట్యాక్స్ కడుతూ ఉంటే సంవత్సరానికి వాడి సంపాదన ఎంత ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఎంత పెద్ద కంపెనీయో, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, ఎంతమంది సోకాల్డ్ ఎంబీఏస్ ఉద్యోగం ఇస్తున్నాడు. మీకు తేడా అర్థమవుతుందా మన విద్యా విధానంలో ఉన్నటువంటి లోపము. మీరు ఏమని బోర్డు పెట్టుకుంటున్నారు శిక్షకులు, మేము బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నేర్పుతాం, హౌ టు అడ్మినిస్ట్రేట్ బిజినెస్, బిజినెస్ ఎలా చేయాలి అని మేము నేర్పుతున్నాం. ఆ నేర్పినవాడు ఏమీ చదవని 5వ క్లాస్ కూడా పాస్ అయినటువంటి వాడి కింద ఉద్యోగం కోసం వెతుక్కుంటుంది. ఇంచేత మీరు అనే భౌతిక నిధి కూడా, బిజినెస్ మ్యాన్ యొక్క భౌతిక నిధి కూడా ఎక్కడుంది, చదువులో ఉందా? చదువులో లేదు, వాడి బుద్ధిలో ఉంది. ఇంజనీర్ వాడి బుద్ధిలో ఉంది. సైంటిస్ట్ చాలా గొప్ప ప్రైజ్ సైంటిస్ట్లకు ఏంటి అంటే నోబెల్ ప్రైజ్. కానీ ఆ నోబెల్ ప్రైజ్ వాడు పొందింది దేనివల్ల, నా విష్ణు పృథివీపతి, విష్ణువంశ లేనిదే పొలిటీషియన్ అవ్వలేవు నువ్వు. వేదాలు చెప్తున్నాయి విష్ణువంశం ఉండాలి అని. విష్ణువంశం ఎందుకు ఉండాలి, విష్ణువుకి ఇద్దరు భార్యలు ఉన్నారు మీకు తెలుసా, ఒకవైపు పృథ్వీ ఉంటుంది ఇంకోవైపు తెలుసా ఎవరు ఉంటారు విష్ణువు పక్కన, లక్ష్మి గుర్తు వస్తుందా మీకు, ఈ అంశం ఉండాలి బుద్ధిలో ఉండాలి బయట కాదు. ఇంచేత ఈ 9 నిధులు కూడా మీ మనస్సులో ఉంటే మనం చాలాసార్లు ఆ మాట కూడా వింటూ ఉంటాం కదా, ఒక వ్యక్తి మట్టిని ముట్టుకుంటే బంగారం అయిపోతుంది, ఇంకో వ్యక్తి ఏం ముట్టుకున్నా కూడా మట్టి అయిపోతుంది. మరి మట్టి ఏమవుతుందో తెలియదు వాడు ముట్టుకుంటే, మరి తెలీదు అక్కడ ఆ ఆన్సర్ నాకు ఎక్కడ వాడు చెప్పలేదు. కానీ ఈ ఉదాహరణ మాత్రం మనం చాలా తరచుగా వింటూ ఉంటాం, ఒకడు మట్టి ముట్టుకుంటే బంగారం అయిపోతుంది, ఇంకొకడు బంగారాన్ని ముట్టుకుంటే మట్టి అయిపోతుంది. కానీ మన ఆధ్యాత్మిక విద్యలో భగవంతుడు గురించి దాని గురించి ఏమీ చెప్పబడలేదు, గ్యారంటీగా నేను చెప్తున్నాను. వేదాలలో భగవంతుడు గురించి ఎక్కడ ఒక మాట మాట్లాడబడలేదు. అసలు ఎవడైనా వేదాలు విప్పి చదివితే కదా, వేదాలన్నీ కూడా అగ్ని గురించి చెప్తాయి, అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాయి. కానీ మనం అగ్నిని దేనికి ఉపయోగించుకుంటున్నాం? అవసరం అయితే ఎవరికైనా మంట మండించగలం, లేకపోతే మన ఆహారాన్ని నిర్మించుకోగలం. సైంటిస్టులు వాళ్ళు అయితే ఏం చేయగలరు? పృథ్వీలో ఉన్నటువంటి మట్టితో కలిసిపోయినటువంటి కొన్ని ఖనిజాలని వాటిని వేరు చేసి మనకు అందించగలరు. అగ్ని గురించి చెప్తున్నాను, అర్థమైందా? అగ్ని ఏం చేయగలదు అంటే మనం కరెక్ట్గా ఉపయోగించుకొని మర్చిపోయి ఎక్కడైనా పడేస్తే అదొక ప్రమాదకరమైన అంటుకునేటటువంటి స్థలంలో పడితే చాలా అగ్ని ప్రమాదాలు జరిగిపోవచ్చు. లేదు, నువ్వు జాగ్రత్తగా అగ్నిని ఉపయోగించుకుంటే ఆ పూట నీకు తిండి తినగలవు. అగ్ని లేతే భోజనం లేదు కదా. కానీ సైంటిస్టులు ఉన్నారు, సైంటిస్టులు ఏం చేయగలుగుతున్నారు? ఆ అగ్నిని ఉపయోగించుకుని పృథ్వీలో ఉన్నటువంటి ఖనిజాలను బయటికి తీయగలుగుతున్నారు. అగ్ని అదే, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగపడిన అగ్ని. మీరు ఆహారం వండుకుంటున్నప్పుడు మీరు ఉపయోగించుకునేటటువంటి అగ్ని. వైజ్ఞానికుడు పృథ్వీలో కలిసిపోయి ఉన్నటువంటి ఇనువుని కానీ రాగిని కానీ బంగారాన్ని కానీ దాన్ని కూడా దేంతో బయటికి తీస్తాడు అంటే అగ్నితోనే బయటికి తీస్తాడు. ఒక ఉత్సాహవంతమైనటువంటి వ్యక్తి వాడిలో ఉన్నటువంటి అగ్ని, నేను దీన్ని పొంది తీరాలి అనేటటువంటి వేడి లేకపోతే ఉత్సాహమే లేదుగా. చేత అది కూడా వేడే. మీ శరీరాలలో కూడా ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన ఉష్ణోగ్రత ఉంటుంది, టెంపరేచర్ 98.4. అది ఎక్కితే జ్వరం వచ్చిందంటాం, తగ్గితే ఇంకా తగ్గితే చల్లబడిపోతారు. అప్పుడు ఇంకోళ్ళు ఏదో మిమ్మల్ని ఇంకో అగ్నికి అందజేస్తాడు. మాట నేను వాడుతున్నది మీరు చూస్తున్నారు కదా, అగ్ని 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 అని. కానీ ఆ ఉత్సాహం అగ్నిగా ఉందనుకోండి, అంటే అగ్ని ఉత్సాహంగా మారిందనుకోండి, పనులు ఇంకా చాలా బాగా జరుగుతాయి, అసంభవాలన్నీ కూడా సంభవం అవుతాయి. కానీ ఇన్ని మాటలు నేను వాడుతున్న దాంట్లో ఒక వీరుడు వీరత్వాన్ని చూపించిన, అసంభవాన్ని సంభవం చేయగలిగేటటువంటి ఉత్సాహం గల వ్యక్తి తనలో ఉన్నటువంటి ఆ వేడిని ఉపయోగించుకోగలిగిన, మీరు మీ శరీరంలో ఉండేటటువంటి అగ్నిని ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకోకుండా ఆహారం తిని, మీరు తింటున్న ఆహారం వల్లే ఆ ఉష్ణోగ్రత మీలో మెయింటైన్ అవుతుంది. అది అడ్డదిడ్డంగా అయితే జ్వరం రావచ్చు, ఉష్ణోగ్రత పెంచవచ్చు. లేదు, ఆ ఆహారాన్ని తినటానికి అగ్ని కావాలి, ప్రమాదాలు జరిగినా అగ్ని కావాలి. అంచేత మొత్తము వేదాలు అగ్ని గురించి చెప్తాయి. ఈ అగ్ని మీలో ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు మీకు ఆ తేడా అర్థమవుతుంది కదా. ఈ అగ్ని శరీరంలోనే ఉంది, మీలో అందరిలోనూ ఒకే మోతాదులో ఉంది. ఎంత మోతాదులో ఉంది అంటే మీ శరీరం యొక్క అగ్ని అది 98.4 డిగ్రీల వరకు ఉంచగలదు. కానీ ఉత్సాహం అనేటటువంటి అగ్నిని మీరు పెంచుకోగలిగితే ఏం చేయగలుగుతారు? మీరు అసంభవాన్ని సంభవం చేయగలుగుతారు. భారతదేశము పరాధీనముగా ఉన్నప్పుడు చాలామంది ముస్లింల కాలం నుంచే కూడా స్వాతంత్రానికి ప్రయత్నం చేశారు, స్వాతంత్రం ఎప్పుడూ రాలే. సౌత్ ఆఫ్రికాలో ఒక సన్నగా పుట్టిగా 96 పౌండ్స్ బరువు ఉన్నటువంటి 5 అడుగుల 3 అంగుళాలు పొడుగు ఉన్నటువంటి అంత అందగాడు కానటువంటి ఒక యువకుడు ప్రయాణం చేస్తున్నాడు సౌత్ ఆఫ్రికాలో. ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని రైల్లో, నీ చర్మము తెల్లగా లేదు కనుక నువ్వు ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నా కూడా నువ్వు ఈ బోగీలో, ఫస్ట్ క్లాస్ బోగీలో నువ్వు ప్రయాణించడానికి వీలు లేదు అని అతన్ని తోసేస్తారు. ఎవరి గురించి చెప్తున్నానో అర్థమవుతుంది మీకు? గాంధీ గారి గురించి చెప్తున్నాను. అతను ఆకారం వర్ణించి చెప్పాను, సన్నగా బలహీనంగా శరీర నిర్మాణము, పెద్ద అందగాడు కాదు. పోనీ అతను లాయర్ అదిగా సక్సెస్ఫుల్ అవుతాడా అంటే, మొదటి కేసు చేసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే, ఇతను నోరు విప్పి హై కోర్టులో నేను చెప్పబోతున్నాను అనే అంటాడు తప్ప ఏం చెప్పబోతున్నాడో చెప్పడం చేతగానే బయటకు వచ్చాక అతన్నే లాయర్గా పెట్టుకున్నటువంటి వ్యక్తి, బాబు నా డబ్బు నాకు ఇచ్చే నువ్వు మాట్లాడలే ఉన్నాడు. అంటే ఏ విధమైనటువంటి సాహసము కానీ, శారీరకమైన అందము కానీ, శారీరకమైన బలము కానీ, మాటలో ఏదైనా వేగము కానీ ఏమీ లేనటువంటి ఒక అతి సాధారణ లాయర్ ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నాక ఫస్ట్ క్లాస్లో నిన్ను ప్రయాణించనివ్వను అని చెప్తే, తోసేస్తే మనసులో ఒక వేడి పుట్టింది, ఒక అగ్ని పుట్టింది, వీళ్ళని భారతదేశంలో ఉండనివ్వను. నేను చెప్పిన మాట మీరు అర్థం చేసుకో, వేడి వేడి పుడితే తప్ప ఏమీ జరగదు. ఒక ఉత్సాహం రావాలి. పక్కవాడు ఏమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, ఇన్నాళ్ళు నేను పూజలు చేయలేదు కదా, ఇన్నాళ్ళు మంత్రాలు చేయలేదు కదా, ఇన్నాళ్ళు నేను నాస్తికుణ్ణి కదా అంటే వేడి ఉన్నట్ట లేనట్ట మీరే నిర్ణయించుకోండి. కానీ గాంధీ గారి గురించి చెప్తున్నాను, పడ్డాక భారతదేశం వచ్చాక అటువంటి వ్యక్తికి మాట్లాడటం కూడా రాదు కదా. ఆయన టేప్ వింటే మీకు తెలుస్తుంది, ఆయన చెప్పే హిందీ కూడా అంత స్పష్టంగా అర్థం కాదు అతని భాష. షా సా మధ్య ఉచ్చారణ చాలా దోషయుక్తంగా ఉంటుంది ఆయన. కానీ ఆయన ఎంతమందిని గైడెన్స్ ఇవ్వగలిగాడు? మొత్తం భారతదేశాన్ని లేపగలిగాడు ఒక్క వ్యక్తి. ఒక్క వ్యక్తి చాలు వేడి ఉంటే. అంచేత ఈ అష్టసిద్ధి నవనిధులకి ఆధారం ఏమిటి అంటే ఈ అగ్ని అని చెప్పటానికి ఇంత చెప్పాల్సి వచ్చింది. అగ్ని గురించి చెప్పబడింది వేదాలలో. కానీ ఈ వేదాలలో అగ్ని గురించి చెప్పినటువంటి వేదాలకి ఎక్కడో ఒక సోర్స్ ఉంటుంది కదా, ఎక్కడో ఒక చోట నుంచి కదా ఈ జ్ఞానం అంతా వచ్చి ఉంటుంది. వేదాలు ఏ కేంద్రము నుంచి అయితే ఈ వేదాల జ్ఞానం వచ్చిందో దాన్ని వేదాల తల్లి అంటాం. సంస్కృతంలో దాన్ని వేదమాత అంటాం, ఇంకో భాషలో దాన్ని గాయత్రి అంటాం. అంచేత ఈ గాయత్రి గురించి నేను మీతో చెప్తున్నప్పుడు ఏ భగవంతుడి గురించి నేను మాట్లాడటం లేదు, ఏ దేవి గురించి నేను మాట్లాడటం లేదు. మీలో ఉన్నటువంటి ఉత్సాహము అనేటటువంటి అగ్ని, క్రియాశీలత అనేటటువంటి అగ్ని, వివేకము అనేటటువంటి అగ్ని మీలో ఎంత పెరిగితే అంత ఎక్కువగా మీరు అష్టసిద్ధి నవనిధులు పొందుతారు. మరి గాంధీ గారికి అది ఉందా లేదా? భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వటానికి సేన కావాలి కదా. ఎంత సేన కావాలి? బ్రిటిషర్స్తో దెబ్బలాడటానికి 100,000 కావాలి సైనికులు. సైనికులను చేర్చుకున్నాక వాటికి ఆహారం పెట్టాలి కదా, దానికి డబ్బు కావాలి. మరి సైనికులను తిని యుద్ధం చేయని పంపిస్తే ఏం యుద్ధం చేస్తాడు? వాడికి ఏం కావాలి? వాడికి ఆయుధాలు కావాలి, అది సమకూర్చుకోవాలి. ఇవంతా సమకూర్చుకున్న తర్వాత కూడా ఆ యుద్ధం చేస్తున్నటువంటి వాడికి యుద్ధం చేసుకునే క్రియ తెలియకపోతే, ఆ టెక్నిక్ తెలియకపోతే అది వేస్టే కదా. అంచేత వాళ్ళకి ఏం చేయాలి? మళ్ళా మిలిటరీ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలి. ఇవన్నీ ఆయన సిద్ధింప చేసుకున్నాడు. అది అష్టసిద్ధులు అంటే. సిద్ధులు అంటే ఇది నాకు సిద్ధించింది అంటే అర్థం ఏంటి? నాకు వచ్చింది. మరి గాంధీ దాని దగ్గర మిలిటరీ ఉందా, డబ్బులు ఉన్నాయా, మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్స్ ఉందా, ఏమైనా ఉన్నాయా? అక్కడ నుంచి పడినప్పుడు ఏముంది ఆయనలో? వేడి ఉంది, అగ్ని ఉంది. ఆ అగ్ని ఏం చేసింది? అష్టసిద్ధులు ఇచ్చింది. ఈ అష్టసిద్ధులు పొందటానికి నిధులు కూడా కావాలి కదా. నిధులు అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ట్రైనింగ్ క్యాంప్ పెట్టాలంటే డబ్బు కావాలి, ఆయుధాలు కొనాలంటే డబ్బు కావాలి, వాళ్ళని ఎక్కడి నుంచి ఇంకో చోటకి తీయాలంటే మళ్ళీ గుర్రాలు ఏవో కొనుక్కోవాలి, మళ్ళీ గుర్రాలకి డబ్బు కావాలి, మళ్ళీ గుర్ర మేతకి. కానీ ఇదంతా దేనివల్ల వచ్చింది? అగ్ని వల్ల వచ్చింది. అంచేత అగ్ని ఇదంతా ఇవ్వగలదు అని అర్థమైందా నీకు? అర్థం కాలేదు. ఉపయోగించుకోవటం తెలియాలి. సైంటిస్ట్ అయితే మట్టిలో ఉన్నటువంటి ఖనిజాలు ఎందుకు పనికిరాని ఖనిజాలను మీకు ఉపయోగపడేటట్టు తెస్తాడు. దేంతో? అగ్నితో. ఇంట్లో మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం? సైంటిస్ట్లాగా ఉపయోగించుకోవటం లే, కానీ ప్రకృతి ఇచ్చిన ఆహార పదార్థాన్ని మనకి రుచిగా శక్తివంతంగా తయారయ్యేటటువంటి ఆహారంగా మార్చుకోగలుగుతాం. ఇంకొకడు అగ్నిని దురుపయోగం చేయొచ్చు. ఇంకా అగ్నిలో దోషం ఏం లేదు. దోషం ఎందులో ఉంది? మీరు అవగాహన చేసుకోబోటంలో, ఆ వేడి పుచ్చుకోవటంలో కావలసిన సమయం మీరు ఇవ్వకపోతే, ఈ సమయం దేనివల్ల ఇవ్వగలరు? దేన్ని ఉపయోగించుకునే సమయం ఇవ్వగలరు మీరు? మనకి ఏదైనా ఒక వస్తువు కావాలంటే, నేను శాస్త్రంలోకి వెళ్ళను కానీ పంచతత్వాలు కావాలి అనేది ఒప్పేసుకోండి మీరు. ఇలాగ అన్ని ఉదాహరణలు ఇవ్వను నేను. ఏమేం కావాలి అంటే, మనకి పృథ్వీతత్వం కావాలి, జలతత్వం కావాలి, అగ్నితత్వం కావాలి, వాయుతత్వం కావాలి, ఆకాశతత్వం కావాలి. ఓ చిన్న ఉదాహరణకి, వంటింట్లో గ్యాస్ స్టవ్ వెలిగించుకోవటానికి సిలిండర్ కావాలి కదా, కరెక్ట్గా చెప్పాను. సిలిండర్ అని అంటారు దాన్ని తెలుగులో ఏమంటారు? గట్టిగా చెప్పండి, నాకు వినిపించటం. చూసాము మనం, అంతా ఫారినర్స్ మనం. సిలిండర్ అంటే అర్థమైపోతుంది కానీ దాని తెలుగు మాట రాదు. మీరేమో వాళ్ళెవరో ఫారినర్స్ అనుకుంటారు. సరే, ఫారినర్స్ గురించి నేను మాట్లాడటం లేదు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అనేది ఒక మాట కదా, అది ఆకాశతత్వం. ఆ సైన్స్ మీరు తర్వాత ఎవరినైనా అడిగి నేర్చుకోండి. మాట అనేది ఆకాశం నుంచి ఉద్భవిస్తుంది, శబ్దము అనేది ఆకాశం యొక్క తన్మాత్ర అంటాం. అంటే సిలిండర్ ఏమైంది? ఆకాశమైంది. దాని పేరే గ్యాస్ సిలిండర్. అంచేత అందులో ఏముంది? వాయువు ఉంది. కరెక్ట్ అయిన టెంపరేచర్ కాస్త బయట గదిలో ఎక్కువ తక్కువ ఉంటే సిలిండర్తో డేంజర్. ఓ సిగరెట్ వెలిగించుకుంటూ గ్యాస్ సిలిండర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అంటే, మీకు అర్థమైంది కదా, అక్కడ కూడా అగ్నితత్వం కావాలి మీకు కరెక్ట్గా. అంటే కావాలో దూరంగా ఉంచాలో అది వేరే విషయం, కానీ అగ్నితత్వం కూడా కావాలి. ఇదంతా పెట్టడానికి పృథ్వీతత్వం కలిగినటువంటి ఒక సిలిండర్ కావాలి, ఒక పదార్థం కావాలి. కానీ మళ్ళీ ఈ గ్యాస్ ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ప్రవహించాలి. ప్రవహించాలి అంటే దాన్ని జలతత్వము అంటాం. అంటే ఏ పదార్థాన్ని మీరు చూసినా ఈ ఐదు తత్వాలే ఉంటాయి. వేదాలు ఏం చెప్తాయంటే, పృథ్వీ దేవత, వరుణో దేవత, అగ్నిర్దేవత, వాయుదేవత, ఆకాశ, దాన్ని ద్యౌ అంటాం దేవత. ఈ ఐదు దేవతల గురించి మాట్లాడు. ఈ ఐదు దేవతల నుంచి అనేక దేవతలు ఆవిర్భవిస్తూ ఉంటారు. దానికి రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకుందాం మనం. చివరికి అది ఈ ఐదు తత్వాల నుంచి వచ్చినటువంటి దేవతాశక్తులను మర్చిపోయాం. కానీ ఈ దేవతాశక్తులన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే మళ్ళీ ఈ దేవత యొక్క కేంద్రానికి వెళ్ళాలి, ఈ దేవతాశక్తుల యొక్క కేంద్రానికి వెళ్ళాలి. ఈ దేవతాశక్తుల యొక్క కేంద్రానికి వెళ్ళాలంటే దేవమాత దగ్గరికి వెళ్ళాలి. దేన్ని దేవమాత అంటాం మనం? గాయత్రి. వేదమాత, దేవమాత. ఇందులో హిందూయిజం ఎక్కడైనా ఉన్నదా? హిందువులకి మాత్రమే ఇది వర్తిస్తుంది, మిగతా మతాలకి ఇది వర్తించదు అనేది ఏదైనా ఉందా? ఇక్కడ అగ్ని గురించి మాట్లాడుతున్నాం, ఐదు తత్వాల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఐదు తత్వాల గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం దేవత అంటున్నాం. మన శరీరంలో ఉన్నటువంటి ఉత్సాహం, జీల్, ట్రెమండస్ జీల్, అత్యంత ఉత్సాహాన్ని జ్ఞానముగా, బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానముగా, ఉత్సాహముగా చెప్పుకుంటుంది. వేదమాత, దేవమాత. కానీ ఇదంతా ఉపయోగించుకొని విశ్వానికి మీరు పనికి రాలేకపోయారు అనుకోండి, ఉపయోగపడలేరు అనుకోండి, ఈ జ్ఞానం ఎందుకు? భావం అర్థమవుతుందా? విశదీకరించి ఏమైనా చెప్పాలా ఇందులో? వేదమాత అని తెలుసు, దేవమాత అని తెలుసు, కానీ నీలో ఉన్నటువంటి జ్ఞానము, ప్రకృతిలో ఉన్నటువంటి దేవతాశక్తుల్ని ఉపయోగించుకుని ప్రపంచానికి మీరు ఉపయోగపడకపోతే ఈ జ్ఞానం ఎందుకు ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడదు. వైద్యం చదువుకుని వాడు మెడిసిన్ డాక్టర్గా ప్రాక్టీస్ చేయకపోతే ఆ డిగ్రీ వేస్ట్. ఇంజనీరింగ్ చదివేవాడు ఇంకో ఉద్యోగంలో చదివితే ఆ జ్ఞానం వేస్ట్. అంటే ఈ ప్రపంచానికి అంతటికీ కూడా ఈ ఐదు తత్వాలను, ఈ బుద్ధి, అగ్ని, పంచాగ్నులను, అందుకే దీన్ని పంచాగ్నులు అంటారు, ఐదు రకాలైనటువంటి ఉత్సాహాలు ప్రపంచానికి ఉపయోగపడాలి. దాన్ని ఎలా ఉపయోగపడేటట్టు చేస్తుందో దాన్ని విశ్వమాత అంటాం. అందువల్ల ఈ ననాదం మనం అందిస్తున్నది ఒక దేవత అనుకునే మీ మన దేవతలు కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులుగా వందే వేదమాతరం, వందే దేవమాతరం, వందే విశ్వమాతరం. కానీ ఇదంతా దేని మీద ఆధారపడింది అంటే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి సూత్రాల మీద ఆధారపడింది. ఆ సూత్రాలలో మూడు ముఖ్యమైనటువంటి సూత్రాలు పేర్లు మాత్రమే చెప్తాను. తర్వాత ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఇది నేర్చుకోదలుచుకున్న వాళ్ళు మీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో కాకుండా ఒక టైం పెట్టుకోండి, మీకు అనుకూలమైనటువంటి టైం. అది రాత్రి 10 నుంచి 12 గంటలు కావచ్చు, మధ్యాహ్నం 12 నుంచి 1 గంటలు కావచ్చు, లేకపోతే పొద్దున్నే 3 గంటలకు కావచ్చు. ఆ ఉత్సాహం మీకు ఉండాలి ఇది నేర్చుకోవాలని. మీకు ఆ ఉత్సాహమే లేకుండా మేము దేవతల్ని అడుక్కు తింటాం తప్ప దేవతా శక్తులు మాకు కావాలి అని అనుకోకపోతే ఈ సంస్థ ఏమీ చేయలేదు. ఈ సంస్థ ఒక అద్భుతమైనటువంటి జ్ఞానగంగా తీర్థము, గాయత్రి తీర్థము నుంచి ప్రవహిస్తోంది, హరిద్వార్ నుంచి. ఆ ప్రవాహము అనేక దేశాలలోకి కూడా వెళ్ళింది. 70 దేశాలలో 9 కోట్ల మంది దీన్ని నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పొందుతారు, అష్టసిద్ధి నవనిధులు పొందుతారు. ముందు పొందినటువంటి వాళ్ళకి పేరు ప్రతిష్టలు వస్తాయి. నా ఆవేదన, మా గురుదేవుల యొక్క ఆవేదన ఏంటంటే భారతీయులమైనటువంటి మనకి ఈ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వేదమాత, దేవమాత, విశ్వమాత, గాయత్రి గురించి తెలుసు మనకి. ఈ పేర్లు అయితే చెప్తూ ఉంటాం కానీ దీన్ని ఎలా నేర్చుకోవాలో చెప్పలేదు. అంచేత ఇక్కడికి వచ్చాక క్లాసులో గాయత్రిని అగ్ని విద్య నేర్పుతారు. గాయత్రి ద్వారా అగ్ని విద్య దేని ద్వారా నేర్పుతారు? యజ్ఞ విధానం ద్వారా నేర్పుతారు. అంచేత ఈ దేవ విశ్వ వేద కేంద్రమైన గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోవాలి అంటే అగ్ని కావాలి. మీలో ఉన్నటువంటి అగ్ని యజ్ఞ అగ్ని ద్వారా ప్రజ్వలింపజేయబడుతుంది. అందువల్ల ప్రతిరోజు ఇక్కడ యజ్ఞం జరగవచ్చు మీరు వచ్చి నేర్చుకుంటే. కానీ ఇదంతా ఒకరోజు చేస్తే చాలా, 2 రోజులు చేస్తా చాలా అంటే నేనేం మాట్లాడను. మీ అబ్బాయి ఇంజనీరు, ఇప్పుడే పుట్టాడండి మీ వాడు. ఎందుకమ్మా ఈ ఉదాహరణ వచ్చింది, ఇప్పుడే పుట్టడం? సరే ఎందుకో వచ్చిందిలే, కానీ ఇప్పుడే ఒక అబ్బాయి పుట్టాడు మీకు, మేము వాడిని ఇంజనీర్ చేస్తామంటే ఎప్పుడవుతాడు అని అడుగుతారు ఎవరైనా? ఎన్నాళ్ళు పడుతుంది వాడు అవ్వటానికి? ముందు 12 ఏళ్ళు, 16 ఏళ్ళ వరకు 10th క్లాస్ చదవాలి, ఇంకో 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదవాలి, దాని తర్వాత మళ్ళీ ఉత్సాహం ఉండాలి, అగ్ని తీవ్రత, అప్పుడు ఎంసెట్లో ర్యాంక్ వస్తుంది, అప్పుడు ఇంజనీరింగ్లో చదువుతాడు. అప్పుడే 18 ఏళ్ళు అయిపోయాయి వాడికి, ఇంజనీరింగ్ చదవటానికి ఇంకో 5-6 ఏళ్ళు, 24 ఏళ్ళు. మరి అష్టసిద్ధి నవనిధులు అంటే వీటన్నిటికీ ఆధారమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఎన్ని సంవత్సరాలు పెట్టాలి అని మీరు భయపడతారేమో, ఖచ్చితంగా 6 నెలలు కనుక మీరు నిత్యము దీన్ని ఇక్కడ వచ్చి నేర్చుకుని ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల వాళ్ళకి నేర్పుతూ ఉంటారు. విశ్వమాత కదా, విశ్వమాత అంటే ఏంటి? మీరు నేర్చుకున్నది తెలియదు, నేర్పాలి. మీరు నేర్పకపోతే అది రాదు. గాయత్రి మంత్రం ఎందుకు ఈనాడు ప్రచారంలో లేదు అంటే ఈ మానసిక స్థితి ఎవరికి లేదు, అందరికీ ఉపయోగపడాలి. విశ్వమాత గాయత్రి అంచేత నువ్వు నేర్చుకున్నది తక్షణం ఇతరులకి నేర్పిస్తూ ఉంటే, ఏ నేర్చుకున్నావు ఆ రోజు ఏ నేర్పుతావు, బి ఏ నేర్చుకుంటావు ఆ రోజు బి నేర్పుతావు. ఒకటో క్లాస్ చదివావు, రెండో క్లాస్కి వెళ్తే నువ్వు ఒకటో క్లాస్లో చదివింది అది చదవని వాళ్ళకి నేర్పుతావు. అంచేత అష్టసిద్ధులు నవనిధులు వచ్చాక నువ్వేం చేస్తావో ఇప్పుడే అర్థమైపోతుంది. గాయత్రి మాతృ, ఇప్పుడే నువ్వు నేర్చుకున్న ఏబిసిడీలు పక్కవాడికి నేర్పనటువంటి వాడి మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా? వాడికి కోట్లు లక్షలు వస్తే ఇతరులకు ఇస్తాడని. అందువల్ల గాయత్రి మంత్ర సిద్ధి యొక్క రహస్యం ఏమిటి అంటే, గాయత్రి మంత్ర సాధనలో అష్టసిద్ధులు నవనిధులకు చేయవలసిన ఉపాసనా సాధన విధానాలు ఇక్కడ చెప్పబడతాయి. దానిని నీలోకి ప్రవర్తించుకోవటానికి, దాన్ని అభివృద్ధి పరచుకోవటానికి కావలసిన యజ్ఞాగ్ని విద్య నేర్పబడుతుంది. దానితో పాటు మీరు ఈరోజు ఈ వారంలో నేర్చుకున్నది ఎంతమందికి నేర్పారు దాన్ని బట్టి ఆ విశ్వమాత యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది. కనుక ఈ మూడు లక్షణాలు మనలో శ్రద్ధ ప్రజ్ఞ నిష్టగా ఉంటాయి. దీన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి ఈ కేంద్రాన్ని భారతీయులు ముఖ్యంగా ఆంధ్రులు తన అదృష్టంగా భావించాలి. ఇది చాలా గొప్ప అవసరం. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా 70 దేశాలలో 9 కోట్ల మంది దీన్ని ఆల్రెడీ నేర్చుకోవటం మొదలెట్టేశారు. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా వాళ్ళు ఇవాళ కాకపోతే 6 నెలలు కాకపోతే ఓ సంవత్సరం కాకపోతే 3 సంవత్సరాల్లో అయినా వాళ్ళు అష్టసిద్ధులు నవనిధులు పొందేటటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తే అప్పుడు మీరు వాళ్ళకి బానిసలుగా, వాళ్ళ దగ్గర నేర్చుకునేటటువంటి వ్యక్తులుగా. బానిసత్వం అనే దానికి ఇప్పుడు వాల్యూ ఏం లేదు, కానీ వాళ్ళ దగ్గర ఆ జ్ఞానం ఉన్నప్పుడు అక్కడికెళ్ళి మీరు నేర్చుకుంటారు. భారతీయులమైనటువంటి మనము ఎప్పుడో ఋషులందరూ కూడా ఈ విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేసినటువంటి వారసులుగా మీరు ఈ అవకాశాన్ని సదుపయోగపరచుకుంటారు అనేది, ఎవరో మిమ్మల్ని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుంచి తోసేస్తే దేశ విదేశాలలో అప్పుడు వేడి పుచ్చుకోకుండా ఇప్పుడే మీరు నేర్చుకుంటారని ఆశిస్తూ జై గురుదేవ్.
అడగాలండి. బాస్ అయిపోయింది సావిత్రి రావు. బాస్ అయిపోయింది సావిత్రి స్టాప్ చేయలేదు నేను చెప్పాడు స్టాప్.
ఇప్పుడు అటు నైట్ వాళ్ళ
నాకు
క్యాసిట్ ఏం పెట్టలేదు కదా, క్యాసిట్ ఏం పెట్టలేదు కదా.